జన్మాష్టమి సందర్భంగా విశేష కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఆ విశేష కార్యక్రమాలలో బుద్ధ యొక్క భవిష్యత్తు, మానవ జాతి యొక్క భవిష్యత్తు, ఆ భవిష్యత్తు కొరకు మనం ఏం చేయగలం, దాని గురించి మాట్లాడుకుంటున్నాం మనం. ఇక్కడ కొన్ని మూలభూతమైనటువంటి విషయాలు మనం తిరిగి తిరిగి జ్ఞప్తికి తెచ్చుకోవాలి. మానవులుగా పుట్టాం మనం, అద్భుతమైనటువంటి ఒక శరీరం మనకి ప్రకృతి ఇచ్చింది. ఇప్పటి వరకు సైంటిస్టులకి అదేంటో అర్థం కాలే. సైన్స్ లెక్చరర్గా, ముఖ్యంగా బయోకెమిస్ట్రీ తెలుసున్న వారిగా నేను గ్యారంటీ ఇస్తున్నాను, నేను మీకు తెలియదు ఏమి తెలుసుని తెలియలేము అనుకుంటున్నాను తప్ప తెలియదు. కానీ విశాల విషయాన్ని చూస్తే ఒకటి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక మనిషి తప్ప సృష్టిలో పరమాణువులో ఉన్నటువంటి అంత చిన్న కణాలు దగ్గర విశాల అంతరిక్షంలో వందల సంవత్సరాలకి మనకి కనిపించేటువంటి తోక చుక్కలు ఒక నిర్ణీత క్రమంలో నేనని తప్పకుండా తిరుగుతుంది. మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు ఫలానా తోక చుక్క ఎప్పుడు వస్తుంది. మనుషులు మాత్రం 99 రూపాయలు వస్తాం మాస్టరు. ఈ మ్యాథమెటిక్స్ నాకు ఎప్పటికీ అర్థం కాలే. మనిషి 99 రూపాయలు వచ్చి ఒక పాలు ఎలా ఆగిపోతాడో నాకు అర్థం కాలే ఇప్పటికీ. అంతా కానీ నాకు చాలా ఆశ్చర్యమిస్తుంది ఆ మాటకు అర్థమైందని. వస్తేనే పూర్తిగా వస్తావు, లేకపోతే పూర్తిగా రాలేవు. 99.9% వస్తాం మాస్టర్, ఆ 0.1% రాకపోయినా నువ్వు పూర్తిగా రాలేదు కదా. ఇది మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చేసేదేదో 100% ప్రకృతిలో ఈ లెక్కలు నిన్ను కొద్దరించుతాయి. అది అలవాటైపోయింది మనకి. మా స్నేహితులు కొంతమంది నాకు చెప్తారు 8:30 మధ్యాహ్నం వస్తామని. కరెక్ట్గా ఉండే చెప్తారు, నువ్వు 8 గంటలకు వస్తావు. ప్రకృతిలో ఈ సంపూర్ణ సృష్టిని, ముఖ్యంగా ఈ సౌర కుటుంబాన్ని నియామనం చేసేటటువంటి సూర్యుడు సెకండ్స్తో సహా కరెక్ట్గా ఉదయిస్తాడు, సెకండ్స్తో సహా కరెక్ట్గా అస్తమిస్తాడు. మీరు లెక్కలు వేసి చెప్తున్నారు కదా, వేల వేల సంవత్సరాల ముందరే మీరు చెప్పగలుగుతున్నారు. ఇదిలో ఫలానా టైం ఎప్పుడు సూర్యగ్రహణం వస్తుంది, ఫలానా టైం ఎప్పుడు చంద్రగ్రహణం వస్తుంది, ఇన్ని గంటలు 8 నిమిషాలకి పడుతుంది, 8 గంటలు 8 నిమిషాలకు ఎదుగుతుంది. మొత్తం సృష్టిలో ఒక మానవుడు తప్ప మిగతాదంతా కూడా ఒక వ్యవస్థీకృతమైనటువంటి జీవితం జీవిస్తున్నాయి, ఆనందంగా జీవిస్తున్నాయి. ఏ విధమైనటువంటి పరపత్రాలు లేవు, ఏ విధమైనటువంటి అవాంతరాలు లేవు, ఏ విధమైనటువంటి బ్యాంకులు అక్కర్లేదు, ఏ విధమైనటువంటి పోలీసులు అక్కర్లేదు, ఏ విధమైనటువంటి న్యాయ వ్యవస్థ అక్కర్లేదు. ఇవన్నీ మనం తెచ్చుకున్నటువంటి రోగాలు. నేను ఈ జన్మాష్టమి నాడు 14వ తారీఖు రాత్రి 12 గంటలకి మీ నుంచి కోరినది, మీరు పరిపూర్ణమైనటువంటి నిష్ఠతో ప్రయత్నించవలసింది ఏంటి అంటే, ఇంకా మీరు ఏ కోరికలు మీ మనసులో ఉంచుకోకండి. కారణం చెప్పాను నేను దాన్ని, మీకు ఎందుకు ఉంచుకోకండి అని చెప్తున్నాను. కూతురికి పెళ్లి కావాలి, అబ్బాయికి ఉద్యోగం కావాలి, ట్రాన్స్ఫర్ కావాలి, రకరకాలైనటువంటి సమస్యలు. సమస్యలు లేవని నేను అంటలే, కానీ మీరు ఒక విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే, ప్రకృతిలో మీరు తీసుకునేటువంటి ఆహారము మీ ఇష్ట ప్రకారం జీర్ణం అవ్వదు. మీకు తెలుస్తూనే ఉంది కదా, కొన్ని వస్తువులు మీకు పడవు, కొన్ని వస్తువులు పడతాయి. తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అయ్యాక నెత్తురుగా ఎలా మారుతుందో మీకు తెలియదు. మీ హృదయంలోకి అపరిశుద్ధమైనటువంటి నెత్తురు వెళ్ళి హృదయం నుంచి పరిశుద్ధమైనటువంటి నెత్తురు మీలోకి ఎలా ప్రవహిస్తుందో మీకు తెలియదు. మీ శరీరాలలో ఉన్నటువంటి ఎదుగుదల ఎలా జరుగుతుందో మీకు తెలియదు. మీ కళ్ళు రంగును చూస్తున్నాయి, ఆ రంగులు మీరు ఎలా చూడగలుగుతున్నారో మీకు తెలియదు. ఇప్పుడు మీకు ఏం తెలుసు అని ప్రశ్న అది. జీవించున్నాం మాస్టారు, నేను చాలా తెలివైన వాళ్ళ మాస్టారు, మేము పెద్ద ఉద్యోగస్తుల మాస్టారు, మేము ఇచ్చేస్తున్నాం మాస్టారు, మేము వచ్చేస్తున్నాం మాస్టారు, ఆఖరికి నేను ఈఎన్ఐ ప్రెసిడెంట్ని ఏమనుకుంటున్నారో మాస్టారు మీరు. అంటే ఈఎన్ఐ తెలుసు కదా, నిజంగా అడిగితే వాళ్ళు కొన్నా ఎలా అడుగుతుందో. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నాను, మీరు ఉన్నటువంటి పరిస్థితులు ప్రకృతి మిమ్మల్ని ఆ పరిస్థితుల్లోకి తోసింది, ప్రకృతి రేపు మిమ్మల్ని ఆ పరిస్థితుల నుంచి తీసివేయవచ్చు. ఎందుకు ప్రకృతి మిమ్మల్ని అక్కడికి తోసింది, ఎందుకు ప్రకృతి మిమ్మల్ని అక్కడి నుంచి తీసివేయవచ్చు, ఇదంతా పతవాలి. కానీ ఇదంతా మనం ఎందుకు అర్థం చేసుకోవాలి అంటే, మనం ఇంత తెలియని అయోమయ పరిస్థితుల్లో జీవించటం కంటే తెలుసుకుని ప్రకృతికి మనం సహాయపడగలిగితే మీ జీవితం యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. మీరు పుట్టినందుకు మీరు ధన్యులవుతారు, ఆ దేశం ధన్యులవుతుంది, మీ కుటుంబం ధన్యత పొందుతుంది. ఇదంతా తెలియదు. మీరు ఏం చేసినా లాభమే, ఎవరికి ఎవరు గుర్తుండదు. కానీ జీవితం యొక్క లక్ష్యాన్ని, జీవితం యొక్క పరమావధిని తెలుసుకున్నటువంటి వ్యక్తులు ఏనాటికి పూజింపబడుతున్నారు, వాళ్ళు ఎవరైనా సరే. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ పుట్టపర్తిలో కడుతున్నప్పుడు ప్రెసిడెంట్ చేత ఫౌండేషన్ స్టోన్ వేయించాలి అని బాబా గారి సంకల్పం, కోరిక. సంకల్పం నేను సంకల్పం ఏంటంటే జరిగింది. మన ప్రోటోకాల్ ఉంటుంది కదా, ప్రోటోకాల్ అంటే తెలుసు కదా, ఒక ప్రెసిడెంట్ వాళ్ళు వస్తే ముందు దానికి కావాల్సినటువంటి రూల్స్ ఉంటాయి, అవి ఇష్టం వచ్చినట్టు వెళ్ళటానికి వీల్లేదు. ఆ ప్రోటోకాల్ సందర్భంగా 5 నిమిషాలు లేట్ అయ్యాడు ప్రెసిడెంట్. బాబా ఏం చేశాడు, తనే వేసాడు, ప్రెసిడెంట్ కోసం ఆగలే. అంత ధైర్యం అంతరంగం ఉంటుంది, ప్రెసిడెంట్ని ఇన్వైట్ చేసి నీవు నీ చేతులతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి ఫౌండేషన్ వేయాలి అని చెప్పి ఒక 5 నిమిషాలు కూడా ఆయన కోసం ఆగలే. ముహూర్తం యొక్క విలువ మీకు తెలిసి ఉంటే ఆగరు. మీకు ముహూర్తం యొక్క విలువలు తెలియదు కనుక ఇతరుల కోసం ఆగుతున్నారు. మీరు ముహూర్తం తెప్పించుకుని ఆ ముహూర్తాన్ని మీరు దాటి వేస్తే మీకు ముహూర్తం యొక్క విలువ తెలియలేదు. మీరు ఉపయోగించుకుంటే కదా విలువ తెలియటానికి. మొత్తము విజయనగర సామ్రాజ్యము ఆంధ్రదేశము ఈ ముహూర్తంలో జరిగిన తప్పు దేశాలు నాశనం అయిపోయింది, తెలుసు కదా కదా. విద్యారణ్య స్వాములు వారు ముహూర్తం పెట్టారు అర్ధరాత్రి 12 గంటలకు. అప్పుడు వెళ్ళి మా మగర సామ్రాజ్య స్థాపనకి పునాది రాయని నాకు ఎలా తెలుస్తుందండి అంటే, నేను కొండ మీద ఉంటాను, గంట కడతాను నేను, ఆ టైంకి నువ్వు వేసేయన్నాడు పునాది రాయి. 5 నిమిషాల ముందు ఇంకో రోడో గంట కొట్టాడు ఆయన కాకుండా. 5 నిమిషాల ముందు పునాది పడింది. 300 సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా సాగవలసినటువంటి ఆ సామ్రాజ్యము 3 సంవత్సరాలకి కూలిపోయింది. మనం ముహూర్తాలు పెట్టుకుంటాం కానీ ఆ ముహూర్తాలకి విలువ ఇవ్వం మనం, ఎందుకంటే కాలచక్రంలో పాలన యొక్క విలువ మనం గమనించుకోవటం మానేసి చాలా సంవత్సరాలైంది. కాలానికి మనం ఇవ్వటం లేదు విలువ. కాలానికి విలువ ఇవ్వటం నేర్చుకోండి. టైం టేబుల్ వేసి నాకు ఇవ్వండి అని పొద్దున్న చెప్పిన దానికి ఉద్దేశం ఇంత బ్యాక్గ్రౌండ్ ఉంది. కనీసం 4 గంటల పాటు మీరు ఏ స్థితిలో ఉన్నా మీ వ్యక్తిగత జీవితాలు ఏమైనా వాటిని మూలపడేయండి, అవి ఎందుకు పనికిరావు. మీరు ఏ పని చేస్తున్నా ఎందుకు పనికిరానటువంటి పనులు మానవ జీవితం యొక్క ఉత్కృష్టత తెలుసుకోవాలి అంటే అది అక్కర్లేదు మాస్టర్, గొడవ లేదు. నేను చెప్పాను కదా దాని పరీక్ష పాస్ అవ్వాలి అనే స్టూడెంట్కి నేను చెప్తాను కానీ పాఠాలు సెప్టెంబర్లో రాసుకుంటానండి మాస్టర్, మార్చిలో రాసుకుంటానండి మాస్టర్, లేదు మార్చ్ సెప్టెంబర్ రాసుకో. వాళ్ళ గురించి నేను మాట్లాడటంలే, మీకు కనుక ఆవేదన ఉంది, 1.5 సంవత్సరాల కాలం మాత్రమే ఉంది అని చెప్తున్నాను నేను. 1.5 సంవత్సరాల కాలం మాత్రమే ఉంది అని నేను మీకు చెప్పిన తర్వాత కూడా ఆ మాటలకి విలువ ఇవ్వకుండా మీ జీవితాలు ఇదివరకు గాడిలోనే నడుస్తూ ఉంటే నాకే అభ్యంతరం లేదు. దాని గురించి నేనేం మిమ్మల్ని దూషించే హక్కు కూడా లేదు, నాకు మిమ్మల్ని శాసించే హక్కు లేదు, కోరే హక్కు కూడా లేదు. కానీ నా కాలాన్ని వృధా చేయకండి అని కోరే హక్కు ఉంది అని నేను అనుకుంటున్నాను. డోంట్ వేస్ట్ మై టైం. నేను చెప్పింది ఎంత నిజం, 5000 సంవత్సరాల కిందటి నుంచి 60000 సంవత్సరాల కిందటి నుంచి అంతకంటే ముందటి నుంచి యుగ యుగాలుగా 2000 సంవత్సరాల నాటికి జరగబోయేటువంటి అత్యద్భుతమైనటువంటి మార్పుల గురించి శాస్త్రాలు మహాత్ములు ముఖ్యంగా ఋషులు, ఎందుకు నేను ముఖ్యంగా ఋషులు అని చెప్తున్నాను అంటే ప్రాణం పోయిన వాళ్ళు అబద్ధం చెప్పరు. ఋషులు సత్యసంధత చాలా గొప్పది, వాడేదో అనుకుంటాడు వీడేదో అనుకుంటాడు అని వాళ్ళు అబద్ధాలు చెప్పరు. వాళ్ళు చెప్పినటువంటి వాక్కులు ఈ 2000 సంవత్సరాల నాటికి ఆ మార్పు వస్తుంది. హైదరాబాద్లో కిందటి సంవత్సరం డిసెంబర్ 29న మానవజాతి చరిత్రలో ఒక అత్యద్భుతమైనటువంటి విషయాన్ని ఇంకా అంతకంటే గొప్ప విషయాన్ని కనిపెట్టలేదు ఎవరు. అలాంటి 75 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక సైంటిస్ట్ వచ్చాడు హైదరాబాద్కి. మీకు తెలుసా, ఆయన కనిపెట్టినది సైంటిఫిక్ చరిత్రలో మానవ జాతికి ఆయన కనిపెట్టి దాని మీద రూపాయలు ఇచ్చారు. ఆయన కనిపెట్టింది అంత ముఖ్యమైనటువంటి విషయం, కానీ మనకు తెలియదు. ఎందుకు తెలియదు అంటే ఆ విషయం మనకు అక్కర్లేదు. కనుక నేను మిమ్మల్ని తప్పుపట్టిపోలేదు, మీరు తెలుసుకోలేకపోయారని. మీకు అవసరమైనటువంటి విషయాలు మీరు తెలియకపోయినా పర్వాలేదు, కానీ మీరు అవసరం అనుకుంటే మానవ జీవితం, అసలు ఈ మానవ శరీరం మనకు ఎందుకు వచ్చింది, ఈ బంధుత్వాలు ఏంటి, ఫలానా వాళ్ళకే మేము పిల్లలుగా ఎందుకు పుట్టాం, ఇక్కడే ఎందుకు పుట్టాలి, ఈ బాధలు ఈ సుఖాలు మాకు ఎందుకు రావాలి, ఈ ప్రశ్నలకు మీకు జవాబు కావాలి అంటే 2000 సంవత్సరాల లోపల మీరు మేల్కోండి. మేల్కోకపోతే తెలుగుగా మాస్టర్ ఉంది, తెలుగు తెలుస్తుంది, సత్యమే ఆగిపోయి ఇంత స్పష్టంగా మీ దగ్గర వరకు వచ్చి చెప్పేటటువంటి వ్యక్తులు మాత్రం ఉండరు. ఎందుకంటే అప్పటికీ ఈ విషయం మీద అవగాహన వచ్చి నేర్చుకునేటటువంటి వ్యక్తులు ఎంతమంది అయిపోతారు అంటే, ఇలాగ తిప్పి తిప్పి అదే విషయం చెప్పేటటువంటి టైం నాకుండదు. 1 సంవత్సరం కిందట నేను మీకు చెప్పాను, నేను మీకు ఎదువరకు లాగా గంటల గంటలు మీతో కూర్చునేవాడిని నేను, మీకు గుర్తుందో లేదు, మీ ఇష్టం, ఎంతసేపు కూర్చునేవాడిని నేను చెప్పే 1 సంవత్సరం కిందట ఇంకా టైం లేదు, మీ ముందే మారుతుంది కదా, రేపు ఈ టైం కూడా ఉండకపోవచ్చు, మళ్ళీ మళ్ళీ మీకు గుర్తు చేయటానికి ఇదే ఆఖరి టైం ఏమో గుర్తు చేయటానికి. మీకు మానవ జీవితము మానవ శరీరము యొక్క లక్ష్యము ఒక్కటే మానవ శరీరం పొందటానికి మీకు కారణమైంది. మీ ఉద్యోగాలు కానీ, మీ పోస్టులు కానీ, మీ బంధుత్వాలు కానీ, మీ స్నేహాలు కానీ వేలిందరూ పనికిరావు మీకు. మీకు తెలుసు కదా, అది నేను మళ్ళా మళ్ళా చెప్పాలేండి, నేను చెప్తున్నటువంటి విషయాలు నిజమని మీకు తెలీదా. అయినా కూడా మీరు కొంతకాలము ఈ విషయాలు చర్చించుకోవటానికి అవగాహన చేసుకోవటానికి మేము టైం ఇవ్వలేము మాస్టారు, మీ ఇష్టం బలవంతండే. కానీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇంట్రెస్ట్ లేదు, తిరిగి తిరిగి మళ్ళీ అదే ప్రశ్నలు నడక్కండి. మొన్న నా విజయవాడలో నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి షాక్ తిన్నాను నేను. మొన్న నా హార్ట్ దానికోసం ఉన్నప్పుడు ఫిబ్రవరిలో, ఏంట షాక్ అంటే, మన పరివారంలోనే ఉన్నటువంటి ఎక్స్వైఫ్ స్త్రీలు గాయత్రి చేయొచ్చా, యాంజియోగ్రామ్కి రేపు వెళ్ళాలి నేను, అక్కడ ఆ ప్రశ్న వేసింది. అందుకు నేను చాలా ఆనందించాను. నేను అంటే 18 సంవత్సరాల బట్టి నా ఘోష ఏమైనట్టు అది అర్థం చేసుకోండి. మీరు ఒక విద్య నేర్చుకోవాలి అంటే చెప్పిందే తెలుసు, చెప్పిందే చెప్పింది, చెప్పిందే చెప్పింది. రామనామం చాలా గొప్పది. ఒక వాల్మీకి వచ్చాడు, ఒక మీరాబాయి వచ్చింది, ఒక త్యాగరాజు వచ్చాడు, ఆ రామనామే. మరి మనం ఆ రామనామం చూస్తున్నాం, ఏం మార్పు వచ్చింది మనలో, ఎందుకు రాలేదు అనే ప్రశ్న వేసుకోండి మీరు. ఎందుకు మీ జీవితాలలో ఆ శక్తి రావటం లేదు? రామనామంలో లోటుందా, మనలో లోటుందా? రామనామంలో లోటు లేదు, తెలుస్తుందిగా మీకు డౌట్ ఏంటి. అలాగే ఏమంటున్నాను కూడా మీరు చెప్పుకోవచ్చు. అది సాధించదలుచుకున్నటువంటి సాహసం, అది తెలుసుకోవాలన్నటువంటి ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులకి నా ఆహ్వానం ఇది. ఈ జన్మాష్టమి నాడు మీరు మొదటిసారి ఇక్కడికి రావచ్చు, మొదటిసారి నా మాటలు వింటూ ఉండొచ్చు, కానీ ఇది ఛాన్స్ కాదు. అనేక జన్మల కర్మ సంబంధం మిమ్మల్ని లాక్కొచ్చింది ఇక్కడికి, అది తెలుసుకోవాలి మీరు. నేను చెప్పాను, నేను చాలాసార్లు మీతో రిపీటెడ్లో కాకువా ఆశ్రమంలో కూడా చెప్పాను. నేను మీకు నిజంగా నేను చెప్తున్నటువంటి విషయాలు ఎప్పుడూ అర్థం చేసుకోగలిగారు అంటే, ఒక పెళ్లికి వెళ్తారు మీరు, పెళ్లి పక్కన ఎవరు కూర్చున్నారు, ఎవరు కూర్చున్నారో మీకు తెలియదు, కానీ మీ యొక్క
చేతనత్వ స్థాయి ఎంత ఎత్తుకెదగాలి అంటే ఐదేళ్ల తర్వాత ఈ వ్యక్తి యొక్క కొడుకుతోనే నా కూతురు పెళ్ళవుతుంది అని మనం చెప్పుకోగలగాలి, తెలుసుకోగలగాలి, పట్టించుకోగలగాలి. సంభవమే అది. కానీ నేను చెప్పినట్టు చేస్తే ఆ స్థాయికి మీరు ఎదుగుతారు. మీరు చెప్పండి మాస్టర్, నేను చెప్తూనే ఉన్నాగా ఈ నెల బట్టి మీకే లాభం ఉంది, నాకు ఉత్తరం ఆశిస్తూ ఉంటారు, నేను చెప్పగలను చెప్తూ ఉంటాను. జరిగిన జరుగుతూ ఉంటారు, జరిగితే మాస్టర్ చాలా గొప్పవారు, జరగకపోతే ఇంకో మాస్టర్ని చెప్పుకుంటారు అంతేగా. ప్రశ్న అది కాదు. ఆధ్యాత్మికమైనటువంటిది ఒక విజ్ఞానం. ఒక కెమిస్ట్రీ ఎలా నేర్చుకుంటున్నాము, ఫిజిక్స్ ఎలా నేర్చుకుంటున్నాము, కామర్స్ ఎలా నేర్చుకుంటున్నాము, ఎకానమిక్స్ ఎలా నేర్చుకుంటున్నామో స్పష్టంగా టైం టేబుల్ వేసుకుని ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు, ఒక మెట్టు తర్వాత ఒక మెట్టు ఆధ్యాత్మికతలో మీరు కూడా ఎదగవచ్చు. దానికి మీరు మీరు ఉన్న చోటు నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు వెళ్ళవలసినటువంటి పని లేదు. మీ ఉద్యోగాలు మీరు చేసుకుంటూ ఉండండి, మీ కుటుంబంలో మీ బాధ్యతలు సక్రమంగా నెరవేర్చండి. అవసరం అది ప్రకృతిలో, అది చాలా అవసరం. నేను ఇచ్చేస్తున్నాను కానీ అది మానేశాను అంటే తప్ప, అది కూడా నేను మీకు చాలా ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ జూలై నుంచి నేను మీకు వార్నింగ్స్ కూడా ఇస్తున్నాను. పరమాచార్య శంకరాచార్య గారు నేను చెప్పాను కదా, మద్రాస్ దగ్గర ఒక చిన్న పల్లెటూరులో చాతుర్మాస్యం చేస్తున్నారు ఆయన. చాతుర్మాస్యం ఎప్పుడు చేసిన శంకరాచార్య గారు శ్రీచక్ర పూజ శివార్చన అది జరుగుతూ ఉంటుంది, తీర్థ ప్రసాదాలు ఇవ్వబడుతూ ఉంటాయి. అలాగే ఆ రోజు పూజ పూర్తయింది, తీర్థ ప్రసాదాలు ఇస్తున్నారు స్వామీజీ పరమాచార్య. చూస్తున్నారు తీర్థం ఇస్తున్నారు, మనుషులు వెళ్తున్నారు లైన్లో. ఒక ఆవిడ వచ్చింది, స్వామీజీ నేను ఇంటి నుంచి వచ్చినప్పుడు గొలుసు పెట్టుకొచ్చాను, కూర్చున్నప్పుడు కూడా నా మెడలో గొలుసు ఉంది, ప్రస్తుతం నా మెడలో గొలుసు లేదు. ప్రసాదాలు ఇస్తున్నారు కదా పక్కకి రామ్మ అన్నారు. ఆవిడ అక్కడి నుంచి ఉంది, ఇస్తూ వెళ్తున్నారు ఆయన. ఇంకో ఆవిడ వచ్చింది అప్పుడు గొలుసు అన్నారు ఆయన. ఏం గొలుసు స్వామి ఇచ్చే, బొగ్గులో దూపినటువంటి గొలుసు తీసి ఇచ్చేసింది. సో మిగతా వాళ్ళందరికీ తీర్థ ప్రసాదాలు ఇచ్చారు. నాకు గొలుసు తీసిన వాళ్ళని మంచి అలవాటు కాదమ్మా, మీకు ముందు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను, మామూలు ఇలాంటి అలవాట్లు అన్నారు. ఓడిపోయింది గొలుసు, పోగొట్టుకున్న ఆవిడకి గొలుసు దొరికింది, బాగానే ఉంది. ఆమెను కూర్చోబెట్టి కిందట సంవత్సరం చాతుర్మాస్య దీక్షలో మీకు ఒక విషయం చెప్పాను, గుర్తుందా అమ్మా అని. గుర్తుంది మా స్వామీజీ, మీరు చెప్పినట్టే నేను చేస్తున్నాను, చేయటం లేదు. మీరేం చెప్పారు స్వామీజీ, కుటుంబ బాధ్యతలు పూర్తయిన తర్వాతే మా మీటింగ్కి రా, కుటుంబ బాధ్యతలు పూర్తి కాకపోతే రాకు అని చెప్పారు. నేను అదే చేశాను అండి. చేయలేదమ్మా, ఇవాళ నీ భర్తకి నువ్వు వడ్డించకుండా ఇంకోళ్ళకి చెప్పి వచ్చావు నువ్వు, అందువల్ల గొలుసుపోయింది. నా సమక్షంలో పోయింది కనుక నీకు దొరికింది, లేకపోతే ఆ గొలుసు దొరికిండేది కాదు. ఇంకొక నీ వస్తువులు ఏవైనా పోతే పరమాచార్య ఆ సంగతం ద్వారా మీకు తెలియజెప్పింది ఏంటనమాట, మీ బాధ్యతను మీరు సక్రమంగా నెరవేర్పించకపోతే ఆ వస్తువులు ఉండవు. అందువల్ల నేను తపస్సు చేస్తున్నాను, నేను నా జీవిత పరమావధిని తెలుసుకోవడానికి సాధన చేస్తున్నాను కనుక నా బాధ్యతను నేను నిర్వర్తించను, నా ఉద్యోగ ధర్మాలను నేను నిర్వర్తించను, నా భార్యను చూసుకొని నా భర్తను చూసుకొని గంగలో దిగిపోతారు. జాగ్రత్త, మళ్ళీ మళ్ళీ నాకు చెప్పడానికి అవకాశం ఉంది కనుక ఇంత స్పష్టంగా చెప్తున్నాను. మనలో చాలా మందికి చాలా విచిత్రమైనటువంటి అలవాట్లు ఉన్నాయి. నోటితో వాళ్ళు చెప్తున్న దానికి వాళ్ళ చేతలకి ఏ విధమైనటువంటి సంబంధం ఉండదు. నా దగ్గరికి వస్తున్న వాళ్ళకి నాకు అలవాటైపోయిన ప్రశ్న అవుతాం, మీరు సైకిల్ మీద వచ్చారా, దేని మీద వచ్చారో దాన్ని బట్టి వాళ్ళని గౌరవించడానికి కాదు నేను అడిగింది. సైకిల్కి తాళం లేదు వాళ్ళు. స్కూటర్ మీద వచ్చారా, స్కూటర్కి తాళం లేదు. నా దగ్గర వచ్చాక 2-3 గంటలు కూర్చుంటారు వాళ్ళు. బయటకు వెళ్ళారనుకోండి, వాళ్ళ అదృష్టం బాగుంటే సైకిల్ ఉంటుంది. దాని గురించి నేనేమి కానీ నేను వాళ్ళని అడుగుతా సైకిల్కి తాళం వేశారా అని. వాళ్ళు నాకు ఇచ్చిన జవాబు ఏంటి అంటే గురువు గారు చూసుకుంటారు. భలే ఆనందం నాకు గురువు గారికి ఎంత మంచి పని మనం అప్పచెప్తాం అంటే మన సైకిల్ కాపలాయని బయట నుంచునే చేస్తా ఉంటే నేను ఆయనకి ఎక్కడికి లక్షదులు వాడుచుడు ఆయన ఫోటోకి. ఆయన ఏం చేస్తున్నారు పాపం ఆయన బరస్సు కళ్ళేదు. చూడండి మన మాటలకి చేతలకి ఎంత తేడా ఉందో. కొంచెం కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఈ పని చేయం కదా. నా చేత గురువు పలికిస్తున్నాడు చాలా మంది అంటూ ఉంటారు. నీకు తెలుసు ఆ గురువు పలికిస్తున్నాడని? నిజం చెప్పండి. ఆ మాట అంటున్న వాళ్ళని నేను డైరెక్ట్గానే అడుగుతా. నేను తెలియదు కదా మరి ఎందుకు అబద్ధం. నా చేత గురువు మాత్రమే పలకాలి అని నేను కోరుకుంటున్నాను. 100% కరెక్ట్. డూట్ నా కోరిక అది. మనందరి కోరిక ఏంటి అంటే మనం ఉండకూడదు, మన గురువు ఉండాలి. డాక్టర్ ఉన్నాడు, మందులు ఇస్తున్నాడు, ఇంటికి వెళ్ళగలుగుతున్నాడు. వాడు పనిచేయటం లేదు, వాళ్ళ గురువులు అతనికి డాక్టరే నేర్పారు, ఆ విద్య నేర్పారు. ఆ విద్యను అతను ఉపయోగించుకుంటున్నాడు. ఆ డాక్టర్లు చెప్పిన ప్రొఫెసర్స్ కానీ అతని గురువులు కానీ ఆ విషయాన్ని చెప్పిండకపోతే అతను ఆ పని చేయలేడు. అంచేత అతను ఆ మాట అంటే కరెక్ట్. నేను కాదు మందులు ఇస్తున్నది, మా ప్రొఫెసర్ గారు మందులు ఇస్తున్నారంటే కరెక్టే. ఇంకేంటే ఆ నేర్పింది ప్రొఫెసర్, వాళ్ళ గురువు నేర్పాడు అది. ఆ గురువు ఎంత నేర్పాడో అంతే. కానీ మన గురువులు మనకి మొట్టమొదట ఏం నేర్పుతున్నారు? మానవ జీవితంలో ఈ 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు పెద్ద లెక్కలేనివి కాదు. అనేక మంది మీకు బంధువులుగా ఉంటారు, శత్రువులుగా ఉంటారు. మళ్ళీ జన్మలో ఈ కాలం శత్రువులో పిల్లలుగా రావచ్చు, మళ్ళీ జన్మలో భార్యే కూతురుగా రావచ్చు, మళ్ళీ జన్మలో భర్త కొడుకుగా రావచ్చు కదా. ఇదంతా ఓకే కాదంటలే నేను. ఇది మీకు తెలియాలి అంటే ఇది వరకు జన్మలో మనం ఏం చేశాం, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, తర్వాత రాబోయే జన్మకి మనం ఏ విధంగా జీవించాలి అనేది తెలియకుండా మనం జీవిస్తే మీరు ఎంత సుఖంగా జీవిస్తే ఏం లాభం? ఆలోచించుకోండి నేను వేసిన ప్రశ్న. అంత గురువు నేను నెప్పేకండి. మీరు మీకోసం గురువు సాధన చేయడు, చెయ్యాలని పాపం ఉంటుంది వాళ్ళకి. నేను వాళ్ళ ప్రేమను మాత్రం నేను క్వశ్చన్ చేయటం లేదు, అసంభవం. గురువుకి కూడా చేయలేని పనులు కొన్ని ఉన్నాయి. నీ సాధనను గురువులు చేయలేడు. నీవు కష్టపడి నేర్చుకునేటువంటి విషయాలు గురువు చేయలేడు. అడుగులు వేయటం నేర్చుకోవాలి. తల్లిదండ్రులు ఏం చేయగలరు? చెయ్యి తీరగలరు. శరీరంలో ఏదైనా విటమిన్ డిఫిషియన్సీ ఉంటే డాక్టర్ని చెప్పి ఆ విటమిన్ డిఫిషియన్సీ తగ్గించడానికి కావాల్సినటువంటి మందులు వేయగలరు. కానీ అడుగులు ఎవరు వేయాలి? తను వేయాలి. వేశాను మాస్టర్ మొదటి అడుగులు పడ్డాను, ఏం చేయాలి? మళ్ళీ అడుగులు వేయటమే, మళ్ళీ అడుగులు వేయటమే. నడక వచ్చేంత వరకు మరి నడక వచ్చాక ఏం చేయాలి? నడక వచ్చాక నడిచేటటువంటి ఆ విద్యను మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళటానికి ఉపయోగించుకోవాలి కదా. ఆధ్యాత్మిక జగత్తులో మీరు జపాలు చేస్తున్నారు, తపాలు చేస్తున్నారు, వ్రతాలు చేస్తున్నారు, ఉపవాసాలు చేస్తున్నారు. భగవంతుడికి తెలియాలి మీరు ఏమేమి చేస్తున్నారు, దేని కొరకు. ఈ జీవితంలో స్వల్పకాలం సుఖపెట్టడానికి అది మీరు ఇచ్చే జవాబు అంతేగా. దాని కొరకు ఇంత సాధన ఎందుకు అని. అందుకే మీరు చాలా మందికి మనసు తెలిసేసే ప్రశ్న ఏంటి అంటే అసలు ఈ సాధనలన్నీ చేయని వాళ్ళు మాకంటే సుఖంగా ఉన్నారు మాస్టారు. తరచూ నన్ను అడిగే ప్రశ్న. నేను నిజంగా భలే కన్ఫ్యూజ్ అవుతాను. నేను మీరు కన్ఫ్యూజ్ అయ్యారో లేదో నాకు తెలీదు. మీరు నన్ను అడిగే ప్రశ్న ఏంటి అంటే పూజలు చేయరు. నాకు ఒక్కొక్కసారి రాత్రులు ఫోన్లు కూడా వచ్చి ఇప్పుడైతే నేను ఫోన్లు ఎత్తటం లే. కొన్న మీ ఫోన్ ఎలా వచ్చాయంటే, మాస్టర్ మేము మీరు చెప్పినట్టు దత్త చరిత్ర పారాయణ చేశాం, సంతోషం, ఉపవాసం ఉన్నాం, సంతోషం, పక్కింటి ఆవిడ ఏం చేయలేదు, ఆవిడ సినిమాలకు వెళ్తూ ఉంది, ఆవిడ కూతురికి నా కూతురు కంటే ముందు పెళ్ళవుతుంది, మరి నా దత్త చరిత్ర ఏం చేసినట్టు అంటే, నేను ఎందుకు ఇదివరకు స్పష్టంగా మీతో చర్చిస్తున్నానంటే, జన్మాష్టమి ఉత్సవాల సందర్భంగా పాండవులు ఏం సుఖపడ్డారు కృష్ణుడు పక్క నుండి, నేను చెప్పిన సుఖమే పరమావధి అయ్యుంటే జగద్గురువు అవతార మూర్తి అయినటువంటి కృష్ణుడికి అతి సన్నిహితులైనటువంటి వ్యక్తులు ఖచ్చితంగా ఏ విధమైనటువంటి మాటలలో లోటు లేకుండా అడుక్కుని తిన్నారు. లక్ష రూపాయలు నేను ఖర్చు పెట్టచ్చు, నేను విత్డ్రా చేయొచ్చు అని వాడు అక్కడ పూజ పెట్టాడు అనుకోండి, అసలు వాడు విన్న పని అవ్వదు. నీ సాధనలు, నీ ఆధ్యాత్మిక సాధన యొక్క దృష్టి యోగ విద్య నేర్చుకోవటానికి మాత్రమే ఉపయోగపడతాయి. మరి సుఖాలు ఉపయోగించుకోకూడదా మాస్టర్? ఉపయోగించుకోండి నేను కాదండి, కానీ సుఖాలకు ఉపయోగపడటానికి గురువులకు కానీ భగవంతుడికి కానీ కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలను దాటి గురువు ఏమీ చేయలేడు, భగవంతుడు ఏమీ చేయలేడు. ఇంకెంత చేశాననుకోండి, నేను పూజ చేశాడు, నీ పని అయిపోతాడు. పూజ చేయలేదు, వాడికి పనులు అవ్వలేదు అంటే పూజేస్తూ కూర్చుంటే చాలా నా అర్థం లేదు. దానికి కావలసిన పనులు చేయకుండా, దానికి కావలసినటువంటి విధి విధానాలు పాటించకుండా ఏ పని మీరు చేయదలుచుకున్నా, కేవలం భగవంతుడు గురువు యొక్క అనుగ్రహంతోనే అవి జరుగుతాయి అనుకుంటే మీరు భ్రమలో ఉన్నారు. మరి పుస్తకాల్లో రాసిందంతా తప్ప తప్పు కాదు, మీరు అర్థం చేసుకోవటం తప్పు. 10th క్లాస్లో మీరు పాస్ అవుతే సొమ్ము కొనిస్తానంటాడు మా అమ్మ. 10th క్లాసులో మార్కులు రావాలని, సబ్జెక్టు రావాలని, విషయం అవగాహన కావాలని వాడు చదవడు. వాడు వాడు దేనికోసం చదువుతాడు? సమ్మె కొనిస్తాడు కదా అని చదువుతాడు. పర్వాలే, పాస్ అవుతాడు, స్కూటర్ కొంటాడు నాన్న. కానీ సమ్మె కోసమే వాడు చదివాడు అనుకోండి, అర్థం లేదా చదువుకి? అర్థం లేదా? ఉదాహరణ జాగ్రత్త, మీ జీవితం లక్షల సంవత్సరాల నుంచి వస్తుంది, ఇంకొన్ని లక్షల సంవత్సరాలు జరగవలసి ఉన్నది. దేశకాల పరిస్థితుల్లో మనము పురోగతి కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు మాత్రమే కలిసి ఉంటాం. అంటే మన సన్నిధ బాంధవాలు అంతకంటే ఎక్కువ ఉంటాయి. నా గురుదేవుడితో నాకున్నటువంటి సంబంధాన్ని కాలంతో లెక్క పెట్టుకుంటే మహిళతో ఆయనతో నేను 40 నిమిషాలు నా జీవితకాలంలో మాట్లాడి ఉంటాను, 45 నిమిషాలు మాట్లాడి ఉంటాను. ఆ 40 నిమిషాలలో కూడా 30 నిమిషాలు నా స్టోరీ పెట్టుకున్నాను, నా పిహెచ్డి గురించి 10 నిమిషాలు ఆయన నాతో మాట్లాడలేదు. కానీ నా జీవితం వచ్చినటువంటి మార్పు అంతా కూడా ఆ 10 నిమిషాల్లోనే. ఇన్నీళ్ళబట్టే మాటలు వింటున్నారు మీరు, కొంచెం సాహసం చూపించండి, కొంచెం ధైర్యం చూపించండి. మీ వ్యక్తిగతమైనటువంటి జీవితాల జోలికి మీరు పెద్దగా పట్టించుకోకండి. బాధ ఉంటూనే ఉంటే ఏదో ఒక బాధ ఉంటూనే ఉంటుంది. బాధ లేకపోతే బాధ దగ్గర అంత వస్తుంది. క్లింటన్ భార్య కూడా వచ్చింది పాపం, ఆవిడకేం బాధ ఉన్నాయో, మనకే బాధ ఉన్నాయో అనుకుంటాం. సరే, తీరేవి తీరుతాయి, తీరమే తీరం, రకరకాల కారణాలు ఉన్నాయి. కానీ బాధలు ఎలా పోవాలి, బాధల నుంచి మనం ఎలా నివృత్తి కావాలి, దానికి నేను 3 ఫార్ములాలు చెప్తాను. నేను యాజ్ అబౌవ్ సో బిలో రంధ్రం చేసుకోండి ఫార్ములాలను. బాహ్య జగత్తులో ఎలాంటి పరిస్థితుల్లో మీరు జీవిస్తున్నా దానికి కారణము మీ ఆలోచనలే. ఇక్కడికి రావాలి అనేటటువంటి ఆలోచనే లేకపోతే మీరు పరిస్థితుల్లో ఉండరు. అలాగే అన్నిటికీ మీకు నచ్చిన పరిస్థితులు ఉండొచ్చు, నచ్చని పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఒకటి మాత్రం మీరు ధైర్యంగా ఒప్పుకోగలిగితే ఆ సమస్య అక్కడే పరిష్కారం అయిపోతుంది. మీ సమస్యలలో 90% సమస్యలు ఈ ఫార్ములాతో పోతాయి. మీరు కనిపెట్టండి మీ ఆలోచనలో ఎక్కడ లోపం చేశారో, మీ ఊహలో ఎక్కడ మీరు తప్పు విధంగా ఆలోచించారో. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను, అసలు ఎంత గందరగోళం సృష్టించిందో ఆలోచన. ఇద్దరు స్నేహితులు ఉన్నారు, ప్రాణ స్నేహితులు, నా జీవితంలో జరిగిన సంఘటన కాశీలో. ఒక స్నేహితుడు లేడు అక్కడ, రెండో స్నేహితుడికి నేను ఒక మెసేజ్ ఇవ్వాలి, అతను చెప్పినటువంటి సందేశం ఇవ్వాలి. నేను అతనితో చెప్పబోతున్నాను, తెలుసునా ఫలానా ఎక్స్, తెలుసా నీకు ఏమన్నాడో, ఇంకా నేను ఏదో చెప్పబోతున్నాను. ఇలాగే నా ఇంకో ఫ్రెండ్ వచ్చాడు లాలని, సరే అతను ఏదో చెప్పాడు మాట్లాడాను, నేను బయటకు వెళ్ళాను వచ్చాను. ఈ లోపల ఈ వ్యక్తి నేను పూర్తి చేయలే అసలు మాట ఊహం చేసుకున్నాడు, వాడు పరమ దుమార్గుడు నా స్నేహితుడు అనుకున్నాను. రామకృష్ణకి నా గురించి ఇలా చెప్తాడా, అదేదో రామకృష్ణ చెప్పలేదు నాకు. ఇంకా నేను మా రెండో స్నేహితుల్ని పంపించి మళ్ళీ వచ్చే లోపల టైం నాకు చాలా విలువైంది కనుక గంటన్నర అయింది, లేకపోతే నేను 5-6 గంటలు అయింది అది వచ్చా. ఇంకా కుటుంబ ఆడిపోతున్నాడు, చెప్పు రామకృష్ణ అంతే, అసలు నువ్వు కూడా వాడితో స్నేహం మాని, వాడంతే ఎందుకు అంత కోపం వచ్చింది, మీదో నేనేం అనలేదయా వాడు ఏమన్నాడు అంటే అని వాడు చెప్పిన మెసేజ్ ఇచ్చాను. అది ఏదో పెళ్లి సంబంధం సడన్ గా తెలుసా వాడు ఎంత మంచి స్నేహితుడు, నాకు తెలుసు అసలు వాడు ప్రాణం ఇచ్చేస్తాడు స్నేహానికి. ఆ రోజు నాకు అర్థమైంది, మన ఆలోచనలు మారితే ప్రాణ స్నేహితుడు అయిపోతాడు, శత్రువు అయిపోతాడు. ఇంకా చేస్తే అక్కడేం జరగలేదు, నేనేసే చెప్పలేదు అసలు. ఆ రోజు స్పష్టంగా నా కంటి ముందు జరిగింది ఆ మార్పు, ఇప్పటికీ నేను మర్చిపోలేను అని చెప్పి. ఎప్పుడైనా పరిస్థితులు కరెక్ట్గా లేకపోతే ఇది గుర్తొస్తున్నాడు, మీరు చూసే యాంగిల్ తప్పాను. నేను క్యాటరాక్ట్ ఉదాహరణ కూడా ఇస్తాను, నేను మీకు డాక్టర్ దగ్గరికి వెళ్తాను, మీరు కన్ను చూపు అంటాం, లేదు చుట్టాలు వచ్చాయి, కోసిపారాయణ డాక్టర్ గారు దానికి ఏంది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నాకు చూపు ముఖ్యం అంటాడు. ఇప్పుడు కొయ్యను ముదరాలంటాడు, మీరేం డాక్టర్గా ముదరాలంటాడేంటి, ముదరకపోతే ఏమవుతుంది, ఆపరేషన్ చేస్తే ఏమో చూపు పోతుంది. అప్పుడు డాక్టర్ మీద మీకు కోపం కాదు, అలాగే భగవంతుడి మీద కూడా. ఆ క్షణంలో మీకున్నటువంటి కష్టాలు రేపు దేనికి ఆనకట్టుగా పడ్డాయో మీకు తెలిస్తే ప్రకృతి మీకు తల్లిలాగే ఎలాగే రక్షణ కవచంగా ఉంటుందో ప్రతి అవాంతరంలోనూ మీకు తెలుస్తుంది. మీలో చాలా మందిగా అనుభూతులు వచ్చాయని చెప్తున్నాను నేను, అది మర్చిపోతున్నాను. మీరు మళ్ళీ నేను గుర్తు చేస్తే అవును మాస్టర్ అలాగే జరిగింది, అది అలా అడ్డంకి వచ్చిండకపోతే, ఆ రోజు ఆ బాధ వచ్చిండకపోతే, ఆ రోజే కనుక మేము ఆ పెళ్లి సంబంధాన్ని ఖాయం చేసేసుకుని ఉంటే మీరు ఎంతమంది చెప్పలేరు మాతో ఆ మాట. కానీ అది తప్పిపోయినప్పుడు ఎంత బాధపడ్డారు మీరు, ఏం చేసింది మీ ఆలోచనను సవ్యంగా ఉంచుకోండి. ఏంటి సవ్యంగా ఉంచుకోమని చెప్పాను నేను, సుఖాలు గురువు ఇచ్చాడు ఓకే, ఇంతవరకు కరెక్టే. ఇంకొక లైన్ అక్కడ చెప్పబడలేదు, నేను చెప్తున్నాను అని గుర్తుంచుకోండి, దుఃఖాలు కూడా గురువే ఇస్తాడు. ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది, ప్రకృతిలో వచ్చే దుఃఖాలు కూడా మీ వల్ల రావటంలో ప్రకృతి ఇస్తుంది మీకు. ఎలా మాస్టారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చదువుకో అది చదువుకో, రాత్రిలో కూర్చొని చదువుకోండి, లేకపోతే మా ఇంటికి రండి, రేపు పరీక్షలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తానని నేనే చెప్తా. రేపు నేనే ఇంజనీర్ వెళ్తా అక్కడికి, అప్పుడు వాళ్ళు అడుగుతాను నన్ను, మాస్టర్ ఈ క్వశ్చన్ జవాబు ఏంటని చెప్తానా, నేను చెప్తాను నేను అసలు నా డ్యూటీని సక్రమంగా చేయనట్టే చెప్పే పరిస్థితులు ఏనాడు ఉన్నాయనుకోండి, అంచేత అది కరెక్ట్ కాదు. అంచేత ఏ గురువు అయితే మీకు చేయటం ఇచ్చి మీ జీవితంలో ఇది నేర్చుకోండి అని చెప్తున్నాడు, రేపు ఆ గురువే మీరు అది నేర్చుకున్నారో లేదో పరీక్షిస్తాడు. ఆ దృష్టితో కనుక మీ జీవితాన్ని మీరు ఆలోచించుకుంటే ప్రతి బాధ కూడా మీకు వెళదామని. ఇది మిమ్మల్ని విభజించటానికి చెప్తున్నటువంటి మాటలు కాదు, ప్రకృతి యొక్క సత్యాలు ఇవి. ఈ ప్రకృతి మీకోసం నిర్మించబడలే, మనిషికి ఒక పిచ్చి ఏమంటున్నాం అని, ప్రపంచం అంతా వాడికోసమే ఉందని, పెట్రోల్ వాడికోసమే, డబ్బులు వాడికోసమే,
చెట్లు వాడి కోసమే, వాడి ఇంట్లో దూలాల కోసమే పాపం చెట్లు ఉన్నాయి. భూమి లోపల పెట్రోల్ ఎందుకుంది అంటే వాడు కార్లు నడపడానికి, ఇన ఎందుకుంది అంటే వాడు కారు తయారు చేసుకోవటానికి. ఒక్క నిమిషం మీరు ఆలోచించుకోండి, మన శరీరంలో ఉన్నటువంటి మృతులు ఎవరైనా మనల్ని అడగకుండా ఆఫ్కోర్స్ పీల్చేస్తే, అవసరమైనప్పుడల్లా పీల్చేస్తూ ఉంటే మీకు ఎలా ఉంటుంది? ప్రకృతి ఏ అవసరంతో తన లోపల ఆ పెట్రోల్ని తయారు చేసుకుందో, ఏ అవసరంతో ఆ బొబ్బుల్ని తయారు చేసుకుందో, ఏ అవసరంతో ఆ ఇనుము యొక్క ఖనిజాలను తయారు చేసుకుంటుందో, ప్రకృతి నీకోసం కాదు అది తయారు చేసుకున్నది, పృథ్వీకి అవసరం అది. నువ్వు కాస్త తెలివితేటలు ఉన్నాయని చెప్పి పీకేసి చివరికి ఏ స్థితికి తీసుకొచ్చా మనం పృథ్వీని, రేపే మాపు ఎగిరిపోవచ్చు. ప్రతి పరిస్థితి అదే మీరేదో అనుకుంటున్నారు, కానీ కాస్త చదువుకున్న వాళ్ళు ఆలోచించగలిగే వాళ్ళు ఇంటే ఏ క్షణంలో అయినా పృథ్వీ ఎగిరిపోవచ్చు. మనం మన పిచ్చి చేష్టల వల్ల తీసుకొచ్చాం, ఆలోచన రహితమైనటువంటి కర్మల వల్ల తీసుకొచ్చాం. దీన్ని కనుక మనం గుర్తుంచుకుంటే రెండు నియమం గుర్తుంచుకోండి. మొదటి నియమం అర్థమైంది కదా, మన ఆలోచనలే పరిస్థితులను నియమిస్తున్నాయి. ఆలోచనలు మార్చుకోండి, పరిస్థితులు చాలా బాగుంటాయి మీకు. రెండో రోజు చెప్పాను నేను, నేను నాటు కోసుకో. మీరు ఏది నాటుతారో ఖచ్చితంగా అదే కోసుకుంటారు. మనలో హాస్యం చాలా తమాషాగా ఉంటుంది. పరీక్షలు రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నటువంటి పిల్లవాడి దగ్గరికి వాడి స్నేహితులు వెళ్తూ ఉంటారు, రిజల్ట్స్ వచ్చా తెలుసా, మీ నెంబర్ లేదు. హాస్యం అన్నమాట అది. మనం కూడా చాలాసార్లు అలాంటివి చేస్తూ ఉంటాం హాస్యంగా. ఇవన్నీ క్రోడీకృతం అవుతాయి నేచర్లో. రేపు ఏమో అదే జవాబు వస్తుంది. మీరు అంటే ఉన్న వాళ్ళు పాస్ అవుతాడో ఫెయిల్ అవుతాడో దాని గురించి నేను మాట్లాడటంలే, జాగ్రత్త. మాట్లాడటవచ్చు కదా అని పిచ్చి వేషాలు వేస్తే ఆ పిచ్చికి తగిన మాత్రమే నేచర్ పెడుతుంది. కానీ మీరు తెలియదు, వేదితం అని తోడతారు. మీరు తోడేలు వచ్చింది, తోడేలు వచ్చింది అన్నాడు, పరిగెట్టారు మనుషులు. నిజంగా తోడేలు వచ్చింది, ఎవరు వాడి మాటలో మన కింద పడేసాడు, జాగ్రత్త. మాటలు కోసుకో, మాటలు నాటండి, మంచి మాటలు మాట్లాడుకోండి. ఎప్పుడు మనం దేని కారణాలు, ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, ఇప్పుడు బతికి లేడు అనుకోండి, 75-76 చనిపోయాడు. అతని పుస్తకాలు చాలా ఉన్నాయి మార్కెట్లో. నేను నా జీవితంలో మొట్టమొదటిసారి నా జీవితంలో మార్పు వచ్చింది ఆయన పుస్తకం చదివే, డేల్ కార్నే, తెలుగులో కూడా ఇప్పుడు వస్తున్నాయి. నేను మీ పిల్లలకి ఆ పుస్తకాల సెట్ కొనిపెట్టి బహుకరిస్తే మీ జీవితంలో అనేక జన్మలలో మీరు చేసినటువంటి అతి మంచి పని అదే ఉంటుంది అని నా నమ్మకం. డేల్ కార్నీ ప్రతి చోట దొరుకుతున్నాయి మధ్య. అతను తన 18వ 20వ డోర్ కీపర్గా పనిచేసాడు ఒక బ్రాండీ షాప్కి. అంటే అతి సాధారణమైనటువంటి అతి అంటే ఆర్థికంగా చాలా హీన స్థితిలో జీవించాడు. ఆ హీన స్థితిలో జీవించినటువంటి వ్యక్తి పుస్తకం రాశాడు ఒకటి, తను ఎలాగా కోటీశ్వరుడు అయ్యాడు. ఏం చెప్పాడంటే అక్కడ బార్ షాప్ కదా, అందరూ కూర్చున్నాడు మాట్లాడుకుంటూ ఉండేవారు. నువ్వు గొప్పవాడు అంటే నువ్వు గొప్పవాడు, అసలు నువ్వెంత గొప్పవాడు అంటే నువ్వెంత గొప్పవాడు అని అందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు. ఒకటి టైప్ అయిపోయిందా లేచి వెళ్ళిపోయేదాన్ని, ఎంత ఫూల్ వాడు, తప్పదు ఏం చేస్తామని గొప్పవాడు అనకపోతే మన పనులు జరగవు. మన వాళ్ళే, మనం ఇంకో లేచి వెళ్తే మన వాడి గురించి కూడా అదే, అంతవరకు వాడి గురించి ఏం మాట్లాడారు, ఇంత గొప్పవాడని. అసలు నువ్వు లేకపోతే బిజినెస్ ఉందా, నువ్వు లేకపోతే అసలు ఈ ఆర్గనైజేషన్ ఉందా, ఇదే తప్పు ప్రతి సంస్థలో జరుగుతూ ఉండొచ్చు, నేను కాదంటే. చివరికి నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఏదైనా ఒక మీటింగ్కి వెళ్తే చివరి వాడిగా బయటకు వెళ్తే ఉత్తమం నేర్చుకున్నానన్నాడు. ఇందుకు చివరి వాడిగా వెళ్తే ఉత్తమం, నీ గురించి ఎవడు చెడు చెప్పుకోడు.
అదే నా జీవితాన్ని మార్చింది అని రాస్తాడు. నాటు కోసుకు జాగ్రత్త, మీరు ఏం మాట్లాడుతున్నారు, హాస్యానికైనా ఇతన్ని బాధ పెట్టకండి. చెప్పవలసింది స్పష్టంగా చెప్పండి, బాధపడినా వాళ్ళకొని మంచిది ఉంటే చెప్పండి, మాస్టర్ మీరు చెప్పారు కదా అని చేత వాళ్ళు బాధ పెట్టలేదు, దండలు వినిపిస్తారు అండి. వద్దు, అర్థం చేసుకోండి నేను ఏం చెప్తున్నాను. ఈ నియమాలు మళ్ళీ మళ్ళీ మీకు చెప్పే టైం రాదు. ఈ నెల రోజుల నుంచి నేను మీకు ఇదే చెప్తున్నాను, మళ్ళీ మళ్ళీ మీరు ఇదే తప్పులు చేస్తున్నారు, గుర్తు చేసుకోండి. మీ నిత్య జీవితంలో అంటే మీకు అన్ని తెలిసిపోతున్నాయా మాస్టర్? నాకేం తెలియటం లేదు, నాకు సరిగ్గా ఏం లేదు, నా పని కూడా కాదు మీ ఊళ్ళలో ఏం మాట్లాడుకుంటారు ఉంటే కూర్చోవడానికి. కామన్ సెన్స్ ఇంకేంటే, ఈ పిచ్చి పనులన్నీ నేను చేశాను, ఇప్పుడు చేస్తున్నా. మీతో చాలాసార్లు చెప్పినా కదా 100 రూపాయలు ఇస్తానని చెప్పి 10 రూపాయలు ఇచ్చాను, నేను చేసిన ఘనకార్యాలు ఏం లేవు. అంచేత నాకు నమ్మకం ఏంటంటే అందరూ అదే చేస్తారని, అందరం మనుషులే కదా అదే తప్పులు చేస్తూ ఉంటాం, డిగ్రీ డిఫరెన్స్. అంచేత నాటుకోండి, మంచి ఆలోచనలు నాటండి, మంచి మాటలు నాటండి. ఎప్పుడైనా మాట్లాడదలుచుకుంటే ఉత్సాహపరచండి. మీకు మాస్టర్ చెప్పింది అర్థం కావటం లేదు, గురువులు చెప్పింది అర్థం కావటం లేదు, దానివల్ల ఎవరికి ఏ అర్థం కాదు. మీకు అర్థమైంది మీరు ఆచరించి చూపించండి, మిగతా వాళ్ళకి అర్థం కాకపోవటమే మీకు చాలా మంచిదని చెప్తున్నాను నేను. ఇంకేంటి, వాళ్ళందరికీ అర్థమైపోతే మనం కనుక పడిపోతాం. మనము 10% చేసామనుకోండి, నిజంగా చేయగలిగే వాడు వచ్చాడు అనుకోండి ఆర్గనైజేషన్ లో 20% చేశాడు అనుకోండి, మనం అనుగాతలు పడిపోతాం. అంచేత వాళ్ళు రాకుండా ఉంటే మనం మంచిదేమో. అంచేత దయచేసి వాళ్ళకి బిగించకండి మీరు. నాటు కోసుకో, జాగ్రత్త, జాగ్రత్తగా నాటండి, జాగ్రత్తగా కోసుకోండి. మీరే ఏం చెప్పాను, ఎనర్జీ ఫాలోస్ థాట్. మీ ఆలోచనలు ఏ దిశలో వెళ్తాయో అదే పరిస్థితులు మీకు వస్తాయి. అనేక ఉదాహరణలు మీ జీవితంలో దీన్ని గమనించుకోండి. ఎప్పుడైనా వీలు దొరికితే ఈ విషయాలు మీద నేను 3 రోజులు మీరు వస్తున్నారు కదా క్యాంపులకి, ఆ క్యాంపులు ఇందులో ఒక్కొక్క విషయం మీదే మనం చర్చించుకుందాం, డీటెయిల్డ్గా చర్చించుకుందాం. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ముందు బీజాలు పడేస్తే, ఇది మన సిలబస్. ఈ 1.5 సంవత్సరాలలో ఋషుల సంతతి అయినటువంటి మనము ఋషులు ఏం చెప్పారో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన వ్యక్తిగత జీవితాలలో ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి సుఖాలున్నా వాటిని వదులుకోకండి, వాటిని మార్చుకోకండి. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. వీలున్నప్పుడు ఇక్కడికి వస్తూ ఉండండి, లేకపోతే మీకు దగ్గరగా ఉన్నటువంటి మన ఆశ్రమాల్లోకి వెళ్ళండి. ఇక్కడ ఏం చెప్పబడుతున్నాయో అవే అక్కడ చెప్పబడతాయి. నేర్చుకోండి, నేర్చుకున్నది ఆచరించండి. ఆచరించిన తర్వాత ఖచ్చితంగా మీ జీవితాలలో మీ నిజమైనటువంటి గురువు యొక్క ప్రవేశం జరుగుతుంది. ఇంకోటి కూడా మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి, భౌతిక శరీరధారి అయినటువంటి ఈ వ్యక్తి కూడా గురుస్థానాన్ని అలంకరించడానికి తగడు. ఎవరైనా కావచ్చు. మరియు ఈ గురువులంతా మార్గదర్శకులే. మార్గం చెప్తున్నారంటే మార్గాన్ని పట్టుకోండి, గురువుని పట్టుకోకండి. గురువు ఏం లేదు, గురువు చెప్పినటువంటి మాటలు మీరు పట్టుకోగలిగితే బృందావనంలో ఒక అరుగు మీద గురువు గారు పిల్లలకు పాఠం చెప్తున్నారు, యోగ విద్య గురించి, మంత్రమహిమ గురించి. కృష్ణ కృష్ణ అనుకుంటే భవసాగరం దాటేస్తారు. భవసాగరం అంటే ఏంటో ఆ పక్కన వెళ్తున్నటువంటి ఆ గల్లభామలకి తెలియదు, పాలకుండా పెట్టుకుని వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళకి అర్థమైంది ఏంటంటే సాగరం అంటే సముద్రం అని, దాటిస్తారు అని చెప్పాడు విన్నారు వాళ్ళు. 2వ రోజు తుఫాన్ వచ్చింది, నిన్న నెల పొందింది పాలు వేయడం పాప ఎలాంటి వర్షాలైనా వస్తారు. నాకు అది మాత్రం చాలా వాళ్ళని చూస్తే బలం ముచ్చట ఇస్తుంది. వర్షం కురిసిందని చేత రాలేదు అమ్మి, మిగతా వాళ్ళందరూ మీతో ఎందుకు రాలేదు, యజ్ఞానికి ఎందుకు రాలేదు అంటే 2 చెంకులు పడ్డాయంటారు. పాలపేటట్లో వాళ్ళు మాత్రం ఎందుకు టైం కి తెచ్చేస్తారు, లేకపోతే మనందరికీ తెల్లొత్తి కాఫీ లేక సరే అది ఒకటి వేరే. అంచేత వాళ్ళ టైం కి తీసుకురావటం అలవాటు కనుక వరదలు పురుగుపోయింది అనుమానది పిచ్చిపిగా గురువు చెప్పలేదా కృష్ణ కృష్ణ అనుకుంటే దాటేద్దామని దాటేసి వచ్చేసారు. ఇంటిపోయారు దాటేసింది, వాళ్ళ పొడవ ఖర్చులు మిగిలాయి, భలే ఆనందించారు. 2వ రోజు తుఫాన్ తగ్గలే, మెటలాజీ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పారు 48 గంటల్లో ఉద్దిపేట తగ్గిపోతుంది, ఏమి బావులు కంగారు పడకండి అని. వాళ్ళు చెప్పింది జరగదు కదా అలాగే. అంచేత అది 48 గంటల్లో కాకుండా ఇంకో 5-6 రోజులు ప్రయాణంలో ఉంది. వీళ్ళు పాలిస్తూనే ఉన్నారు, గురువు గారు కాఫీలు తాగుతూనే ఉన్నారు. కానీ 5వ రోజు 6వ రోజు గురువు గారికి డౌట్ వచ్చింది. యమునా నీరు ఇంతగా పిల్లింది కదా, మీరు పాలు ఎలా తీస్తున్నారు అని, మీరు నేర్పిందే మాస్టర్ అని. నేను చెప్పానా, నేనేం చెప్పాను, మీరే కదా చెప్పారు కృష్ణ కృష్ణ అనుకుంటే భవసాగరమే దాటవచ్చని, యమునా నది అంతా దాటేశాను. అలాగే ఏది చూపింది, వాడికి నమ్మకం లేదు, చూపించన్నాడు, దాటేశారు. మీ స్వామి వెనకాత నిండిపోయే రా అన్నారు వాళ్ళు. తర్వాత సంగతి మనకు అనవసరం. అలాగే మనం జీవించవద్దు. మనం నమ్మినటువంటి ఋషుల సత్యాలను నిజాన్ని మనం నిజంగా మనస్ఫూర్తిగా నమ్మితే ఆచరించి చూపించండి. నాకు నేను ప్రయత్నిస్తున్నాను పూర్తిగా, నేను నది దాటమంటే నేను మునిగిపోతా, నాకు అంత నమ్మకం ఇంకా రాలే, కానీ ప్రయత్నించేద్దాం, కలిసి వెళ్దాం మనం ముందుకు. ఏదైనా అవరోధాలు వచ్చినా, ఏదైనా అనుమానాలు వచ్చినా కలిసి పరిష్కరించుకుందాం. మాస్టర్ నెలకి 3 రోజులు రమ్మంటున్నారు కదా, ఎలా వీలవుతుంది, రాలేని వాళ్ళు టేపులు సంపాదించుకోండి, పర్వాలే. కానీ ఇది నిజంగా ఇంత ముఖ్యమో, జన్మజన్మలకి ఉపయోగపడుతుంది అని తెలిసినా 3 రోజులు మీకు నెలకి లభ్యం కాలేదు అంటే, అంతకంటే అంత ముఖ్యమైన పనులు మీకు ఉన్నందుకు మీకు వ్యవహార్లు అంతే కదా. జన్మజన్మలకి ఇది మీకు ఉపయోగపడుతుంది, మీ జీవితాల్ని మార్చివేస్తుంది అని నేను అనుకుంటున్నా. నేను అనుకోవటం లేదు, దీనికంటే మీకు ముఖ్యమైన పనులు ఉంటే చాలా గొప్పవాళ్ళు మీరు. ఇంతకంటే ముఖ్యమైన పనులు మీకు ఉన్నందుకు గురువులందరి తరఫున మిమ్మల్ని అభినందిస్తూ స్వస్తి. అలాగా మన జన్మాష్టమి ఆపిశాను ఇంకేమే, నాకు ఆంచేస్తే సందర్భంగా ఇవ్వవలసినటువంటి సందేశాలు నేను మీకు పూర్తిగా ఇచ్చాను. ఇంకోటి కూడా నేను మీకు చెప్పాను, అది మళ్ళీ గుర్తుంచుకోండి. కోట్ల కోట్ల సంవత్సరాలు జరుగుతున్న తర్వాత పృథ్వీ గ్రహం మీద జరుగుతున్నటువంటి ఈ అద్భుతమైనటువంటి చేతనత్వపు క్రాంతిని చూడటానికి, పృథ్వీ గ్రహం చుట్టూ కూడా మనం టెస్ట్ మ్యాచ్ చూడటానికి చూసారా కట్టుకుంటాం స్టేడియంలో, అలాగా అనేక సుదూర అంతరిక్షాలలోంచి ఇతర గ్రహవాసులు స్టేడియంస్ కట్టుకుని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు. మీకు ఒక మాట చెప్తే మధ్య ఆపేశాను నేను. వాట్సన్ అని జీన్స్ గురించి చెప్పినటువంటి వ్యక్తి మొన్న డిసెంబర్లో హైదరాబాద్ వచ్చాడు. జీన్స్ అంటే మీకు ఇప్పుడు ఏదో తెలుసు కదా, జెనెటిక్ కోడ్ సినిమా కూడా వచ్చింది, స్పెల్లింగ్ తప్పుగా అనేది, అంటే ఆ సినిమా స్పెల్లింగ్ వాళ్ళు ఇంగ్లీష్లో తప్పుడు వచ్చాడు. వచ్చినన్ని కూడా నాకు తప్పులు పట్టుకోవటం అలా అడుగుతారు, అది ఏ కర్మ అవుతుందో నాకు తెలియదు. రేపు నేను దెబ్బతి నుంచి కూడా ఇన్ని తప్పులు పట్టుకుంటున్నా నేను మాట కోసుకోవడం ప్రకారం. కానీ ఇంత అద్భుతమైనటువంటి క్రాంతి జరగనున్నది, దాన్ని దర్శించటానికి మనకంటే పరిణామక్రమంలో లక్షల సంవత్సరాల ముందున్నటువంటి వ్యక్తులు పృథ్వీ చుట్టూరా స్టేడియంలు కట్టుకుని వెయిట్ చేస్తున్నారు. 2000 నుంచి 2014 వరకు జరుగుతున్నటువంటి ఆ విచిత్రమైనది ఒలింపిక్స్ చూడటానికి చాలా మంది వెళ్తారు, మళ్ళీ చాలా మంది వెళ్ళారు. అయినా ఒలింపిక్స్ జరుగుతూనే ఉన్నాయి, చూసే వాళ్ళు చూస్తూనే ఉన్నారు, గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంటున్న వాళ్ళు తెచ్చుకుంటూనే ఉన్నారు. అలాగే ఈ క్రాంతి మీరు పాల్గొన్నా పాల్గొనకపోయినా జరుగుతుంది. మీరు పాల్గొంటే స్టేడియం లోపల ఉంటారు, మీరు మీ ఫోటోని వీడియోని ఇలా తీస్తారు, పాల్గొన్న న్యూస్ పేపర్లో చూద్దరు కానీ ఎలా మారిందో అది. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దీని గురించి ఎవరైనా చర్చకు వస్తే నేను అసలు ఇది ఏమీ చెప్పలేదు, నేనేం చెప్పలేదు అసలు ఇదంతా. నేను మీకు దీని గురించి నేను చర్చించదలుచుకోలేదు. నాతో చాలా మంది అడుగుతారు, మాస్టర్ మరి ఇదంతా ఏమిటి ఎలాగా అని అడిగితే నేనైతే తయారు చెప్పనున్నాను వాళ్ళకి. ఎవరు లేదు వాళ్ళకి ఆనందం, నాకు ఇవి వెళ్ళింది, నేను ఆనందించుకుంటున్నాను. ఇది జరిగి మీకు అనిపించమంటే అనిపిస్తాం, నాకే అభ్యంతరంగా. కానీ ఈ జరిగి మానుకోమంటే మాత్రం నేను మానుకోను. వస్తారా రండి, రేపటి నుంచి కార్యక్రమాలు నిరంతర గురు సాన్నిధ్య కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో అలాగే జరుగుతున్నాయి. కానీ ఒక చిన్న సూచన, ఇదే కమ్యూనికేషన్ గ్యాప్స్ చాలా వస్తున్నాయి. మాకు చాలామంది ఉత్తరాలు వేస్తూ ఉంటారు, మాకు ఇక్కడ రావటానికి పర్మిషన్ ఇవ్వలేదు, పర్మిషన్ ఇక్కడికి రావటానికి అక్కర్లే, ఓపెన్ పర్మిషన్ దాటి రావటానికి కావాలి. ప్రైవేట్ ప్రాపర్టీ ఇది, పబ్లిక్ ప్రాపర్టీ ఇవన్నీ ఇక్కడ నిరంతరమైన సాధనలో అప్పుడప్పుడు ఈ విషయాలు చర్చించుకునేటువంటి సాధకులు ఇక్కడ ఉంటారు. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ కూడా చేశాను, మీలో ఎవరైనా తీవ్రమైనటువంటి సాధనలు చేసుకోదలుచుకున్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసేయండి. మీరు చేసుకుంటున్నటువంటి సాధనలు మీరు చేసుకుంటూ ఉంటే నేను పక్కనే ఉంటాను. మీ సాధన తీవ్రత బట్టి నా సహాయం నేను అందించగలను, నేను అందించలేనటువంటి సహాయం మీకు అందేటట్టు కూడా నేను ఏర్పాటు చేయగలను. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో ఎక్స్పర్ట్స్ని పిలుస్తూ ఉంటారు కదా, దాని ఫీజు గురించి వాళ్ళ వేరే విషయం. ఫీజు ఎలా ఇచ్చుకోవాలి, మీరు మీ శ్రద్ధ, మీ తపస్సు, ఋషులకి మీ డబ్బులు అక్కర్లేదు, మీ మాటలు అక్కర్లేదు. నేను మీకు చెప్పాను కదా, భగవంతుడికి నివేదన చేసి పాపం ఆయన తిన్నాయని కూడా మనం ఇలా నివేదన చేసి మనమే తినేస్తామో పాపం. భగవంతుడు తిరిగి రోజు ఏమనుకుంటూ ఉంటాడు. అంచేత ఫీజులు కాదు, ఖర్చులు కాదు, మీరేం ఖర్చు పెట్టగలరు అనేది కాదు, మీరు ఏం తపస్సు చేయగలరు, చేయగలిగితే రండి ఇక్కడికి. ఎవరి పర్మిషన్లు మీకు అక్కర్లే, అది దాటి రావటానికి మాత్రం పర్మిషన్ ఇవ్వబడదు, ఖచ్చితంగా ఇవ్వగలదు. ఎందుకంటే నాకున్నటువంటి బాధలు నాకున్నాయి, అది అహంకారం అనుకోకండి. నిజంగా చాలా కష్టాల్లో ఉన్నాను నేను, శారీరకంగా మానసికంగా కూడా మీరు చాలామందికి తెలుసు. అందువల్ల కొంచెం ఆరోగ్యం కూడా పడితే ఖచ్చితంగా మీతో పాటే కూర్చుంటాను, నేను సాధన చేస్తాను మీతో పాటే. మీకంటే నాకు ఎక్కువ తెలియదు, కొలీగ్స్ కో స్టూడెంట్స్, స్టూడెంట్స్ కో ఎడ్యుకేషన్ లాగే ఏంటంటారు అని కలిసి జరుగుతుంటారు, అంతే కంబైన్డ్ స్టడీ, కంబైన్ స్టడీ చేద్దాం మనం. ఇవండి మెడిటేషన్ సేవలు, మీలో మీరు అవగాహన లోపం తప్ప. ఫలానా వాళ్ళు మీకు పర్మిషన్ ఇవ్వాలి అనేది ఏమీ లేదు, అందరూ పర్మిషన్ అడగక్కర్లేదు మీరు. కానీ ఇక్కడికి వచ్చి మీరు కథలు చెప్పడం మొదలెట్టారనుకోండి, నిన్న ఓ అద్భుతమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటే మన వాళ్ళల్లోనే ఇద్దరు డిస్కస్ చేస్తున్నారు ఇక్కడే. నా లోపల నుంచి బయటకు వచ్చి ఆపాల్సి వచ్చింది, తప్పు పెట్టుకోవటం లేదు నేను, అలవాటు బ్రేక్ చేద్దాం. అందుకే ఇక్కడ రమ్మనేది, మీరు తప్పు చేశారని నేను ఎత్తి చూపించడం లే. అలాంటి తప్పులు ఒకసారి జరిగాక సమించుకోండి, సాయంత్రం అలా తప్పులు జరిగే డిస్కషన్లో నేను చెప్పా ఆ తప్పులు చేయకండి. ఇక్కడ ఇది డిస్కషన్ ప్లాట్ఫామ్ కాదు, ఇది ఒక తపస్థలి. హిమాలయాలలో నందనవనంలో ఉన్నటువంటి ఆశ్రమానికి డైరెక్ట్గా ఇక్కడికి లింక్ పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నానికి మీరు కూడా సహకరిస్తే ఎలా, సాధనలు చేసి గురువులకి సాధనలు కావాలి, కష్టపడే వాళ్ళని చూస్తే బలం ఇష్టం వాళ్ళకి. అంతేనా మాస్టర్, మీకు వేసి పెట్టించేదా అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఉన్నాళ్ళు వాళ్ళు ఉన్న వాళ్ళకి ఏమో చనిపోయేలా చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళు వేసి ఏం చేస్తారు వాళ్ళు, భోజనమా బలవ్యక్తులు వాళ్ళు మొత్తం 60 ఏళ్లలోనూ 70 సంవత్సరాలలోనూ వాళ్ళు 2 సార్లు 3 సార్లు బుక్క నీళ్ళు తాగుతారు, వాళ్ళకి మీరు భోజనం ఏం తాగుతారు. సాధన మాత్రం మీరు చేస్తే బంధువులు అయిపోతారు, మీరు మీకు వాళ్ళు గ్యారంటీగా బంధువులు అయిపోతారు, మీరంటే తిరుగుతారు వాళ్ళు. ఇక్కడికి రండి, మీరు ఎవరి పర్మిషన్ అడగక్కర్లే, కానీ ఇది ఇతరులకు కూడా చెప్పండి, ఎవరు లాభించుకున్నారో, ఎవరి అవకాశం ఎలా ఉంది. నేను అదృష్టము అంటలేదు, ప్రారంభము అంటలేదు, కర్మ అంటలేదు, ఎవరి అవకాశం వాళ్ళది. కానీ ఇలాంటి అవకాశము సృష్టించబడుతోంది, కల్పించబడుతోంది. ఈ అవకాశాన్ని నేను ఇలాంటి అవకాశం ఎక్కడైనా దొరుకుతుందా అని 18 ఏళ్లుగా ప్రయత్నం చేస్తున్నాను. అనేక ఆధ్యాత్మిక సంస్థలకు వెళ్ళాను, ఎక్కడ సాధనకి అనుకూలమైనటువంటి స్థలం నాకు కనిపించలే అక్కడ. దానికి కావలసినట్టు నేను ఇక్కడ మలుచుకుంటున్నా, ఉపయోగించుకోండి దాన్ని నా కోసం, మీ కోసం, మన కోసం, రాబోయే తరాలకి ఒక ఉదాహరణగా ఈ తపస్థలి. ఎందుకు ఈ తపస్థలి అంటే, రేపు మీ ఇల్లు ఈ తపస్థలిగా మారాలి. మన ఆశ్రమాలు పెట్టకల్లా, మీ ఇల్లు ఇలా మార్చుకోలేదు అంటే నేనేం చేశాను, నా ఇంటినే మార్చుకుంటున్నా, కండిషన్స్ పెట్టుకుంటున్నా. మీరు అటు రాకండి, మా ప్రైవసీని డిస్టర్బ్ చేయకండి. మీరు
కానీ మీలో ఎవరైనా పరాయి వాళ్ళ నాకు అందరూ పరాయి వాళ్ళు కాదు, అందరూ ఆత్మీయులే. కానీ అందరూ రోజుకో 70 మంది ఆత్మీయులు నా మీద పడ్డారనుకోండి, నేను క్లాస్కి పోలేను, భోజనం చేయలేను, రెస్ట్ పుచ్చుకోలేను, ఏమీ చేయలేను. అందుకోసమే తప్ప ఇంకో కారణం వల్ల అటు ఆంక్షలు నేను పెట్టాను పెట్టాను నేను ఇక్కడ ఆంక్షలు లేవు. రండి, మీకు ఏదైనా ఇతర రకాలైనటువంటి ఇబ్బందులు ఉంటే మన వాళ్ళు ఉన్నారు, స్పష్టంగా వాళ్ళకి చెప్పండి. వాళ్ళు ఏమి అనుకో, గ్యారంటీ నాది వాళ్ళ తరఫున. ఏ బాధ ఉన్నా మీకు ఇక్కడ శారీరకంగా దోమలు కుడుతున్నాయి చెప్పండి. దోమలు కుడితే అది పెద్ద సాధన అని మాత్రం అనుకోకుండా నేను అంటలే. దోమలు కుట్టకుండా ఉంటే మీరు ఇంకాస్త మంచి మనస్సుతో చేయగలరు. దోమలు కుట్టించుకునే సాధన మన ఇళ్లలో బాగానే జరుగుతున్నాయి, ఇక్కడ కూడా వచ్చి ఆ సాధనలు మీరు చేసుకోక్కర్లేదు. అంచేత మీకు ఎలాంటి ఇబ్బందులు ఏదైనా ఉంటే దాన్ని సాల్వ్ చేయటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కానీ ఆ సాల్వ్ చేయటానికి ప్రయత్నం చేయటంలో మన భారతదేశంలో ఇంకొక రోగము, దాన్ని రోగం అని అంటాను. అదేంటి అంటే ఆశ్రమాలలో ఆధ్యాత్మిక సంస్థల్లో ఎవ్రీథింగ్ ఫ్రీ అనేటటువంటి ఒక రోగం ఉంది. ఆ రోగాన్ని నేను ఇక్కడ మార్చటానికి ప్రయత్నం చేస్తున్నాను.